ఎందుకని అంటుందో శ్రీకృష్ణుడు యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. సృష్టి ఆదిలో ఒక సూర్యగోళమే ఉంది, తర్వాత మెలిమెల్లిగా మెలిమెల్లిగా అనేక రకాలైనటువంటి గ్రహాలు అవి ఉత్పత్తి అయ్యాయని చెప్తారు. పెద్ద హిస్టరీ కానీ పెద్ద హిస్టరీలో మనం ఒకటి ఏం మర్చిపోతామంటే, భౌతిక పరమైనటువంటి జరిగినటువంటి ప్రక్రియని మాత్రమే గుర్తిస్తున్నాం తప్ప సూర్యుడు చుట్టూరా ఏర్పడినటువంటి సంపూర్ణ సౌర మండలం వెనకాతల సూర్యుడు ఏ దివ్యత్వాన్ని మనసులో పెట్టుకుని, అంటే సూర్యుడి తన చేతనత్వంలో పెట్టుకుని దీన్ని ప్రసవించాడో ఈ జగత్తుని గుర్తించమని, అది మనం గుర్తించాలి. సూర్య విజ్ఞానం ఎప్పుడు కూడా అది గుర్తించగలిగితే, దానికి అనుకూలంగా మనం ప్రవర్తించగలిగితే ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని ఆపరించారంటే రైట్, దానికి కావలసినటువంటి ఆ మూల స్రోతస్సు ఆ దిశలో వెళ్తుంది. కనుక ఆ దిశలో వెళ్తున్నటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి కూడా అభ్యంతరం ఉండదు. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు సవిత, సవిత, ఆసవిత, ప్రసవిత అశ్వమేధంలో నిన్న మూడు మాటలు చదువుకున్నాం మనం. మూడు రకాలుగా సూర్యుడిని పూజిస్తాము అని. అంటే ఏంటి మొట్టమొదట, అసలు ఈ సౌరమండలంలో ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రహాలు ఏం చేస్తూ ఉంటున్నాయి? గ్రహములు అంటే ఏంటి? గ్రహించేవి అని అర్థం. ఈ గ్రహాలు అటు సౌరమండలంలో సూర్యుడు చుట్టూ సూర్యుడి యొక్క విశిష్టమైనటువంటి శక్తిని ఆకర్షించుకుని సూర్యుడి నుంచి ఒక నియమిత పరిధిలో తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనం భౌతిక కక్షలో చూస్తున్నటువంటి విధానం. కానీ అర్థం ఏంటి అసలు? మనం దీని ఆది దైవిక అర్థం అంటే నిన్న మనం సూక్ష్మాది సూక్ష్మ దైవీ శక్తుల సమూహమే సవిత అని చదువుకుంటున్నాం మనం. దాని కంటిన్యూషన్ చెప్తున్నాను నేను మీకు. గ్రహాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ గ్రహాలని మీరు భౌతిక గ్రహాలుగా చూడకుండా ఒక ఆలోచన సముదాయాలుగా చూడటం నేర్చుకున్నప్పుడు ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు జ్యోతిషాస్త్రంగా మారుతాయి. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అది చెరిపించినట్టున్నారు, కానీ ఆ టేబుల్ రాసుకున్నవాడు కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు ఆ టేబుల్ని. సూర్య నమస్కారాలు మనం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ద్వాదశ స్థితులు, నిన్న సామర్లకోట గురువు గారి గురించి, ఎవరి గురించి చెప్తున్నారు మాస్టర్, ఇక్కడ సూర్య విజ్ఞానం చెప్తున్నటువంటి ఆచార్య గారు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సూర్య నమస్కారాలు చేసుకో తగ్గిపోతుంది నీకు, సరిపోతుంది అని. కారణం ఏంటి? ఆ చెప్తున్నటువంటి వ్యక్తి ఈ భౌతికమైనటువంటి సూర్య నమస్కారాల గురించి మాట్లాడటం లేదు. సూర్య నమస్కారాలు వెనకాతలు ఉన్నటువంటి ఆలోచన సరళి గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఆది భౌతిక స్థితి నుంచి ఆది దైవిక స్థితికి ఎదగండి. అంటే ఏంటి? అక్కడ వాడు చెప్పేది సువర్ణము, ఇనుము, రాగి, స్వర్ణయుగము, తామ్రయుగము, లోహయుగము అని పిలుస్తూ ఉంటాం మనం ఒక్కొక్క ఏజ్ని. కలియుగాన్ని సాధారణంగా మనం ఇనుముతో పోలుస్తూ ఉంటాం. అంచేతే ఇదివరకు ఉన్నటువంటి వెండి కంచాలు, బంగారు కంచాలు అవంతా పోయి అంతా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చాయి మనకి. కారణం ఏంటి? అక్కడ మన ఆలోచన సరళి, ఇనుము ఏ ఆలోచన సరళి వల్ల ఉత్పన్నమవుతుందో, అంటే ఇనుము యొక్క అది దేవత ఎవరో ఆ దేవతకి సంబంధించినటువంటి ఆలోచనలు మనలో ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఆ దేవత యొక్క అనుగ్రహం మన మీద వస్తుంది. ఇనుము రూపంలో రివర్స్ చేసుకుంటూ ఉండాలి. విపరీత కరణీయ ముద్ర ఇక్కడ ఇవాళ ప్రాక్టీస్ చేసింది. మీరు కనుక కాస్త జాగ్రత్తగా ఆ స్థితిలో ఈ ఆది దైవికత్వము అంటే ఏంటో కనుక ఆలోచించగలిగితే చాలా సులభంగా పడుకోవాలి ఆ స్థితిలో. ఎందుకు అలా అంటారు అన్నారు, గోధుహాసనం వేస్తున్నప్పుడు మహావీరుడికి ఆత్మజ్ఞానం వచ్చింది అని చెప్తూ ఉంటారు. గోధుహాసనం అంటే తెలుసు కదా, ఆవుని పితుకుతున్నప్పుడు కూర్చునేటట్టు ఏంటి, దీని మీద కూర్చునంటే ఆల్మోస్ట్ మన హంసాసనం యొక్క ఈ షేప్ కాకుండా ఈ షేప్ అన్నమాట. అంతేగా అంటే హంసాసనం అనేది కూడా నేను స్పెసిఫిక్గా మాస్టర్ని ఎందుకు అడిగాను అంటే, గాయత్రి మాత హంసారూఢిని కనుక హంసాసనంలో ఉన్న స్థితిలో ఆ నిత్యానిత్య వివేక జ్ఞానము మనకు వస్తుందో లేదో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అంటే తప్ప ఆసనాలను దయచేసి ఎక్సర్సైజులుగా మార్చకండి. యోగాసనాలు యోగాసనాలవి. అంటే అర్థం ఏంటి ఆసనం అంటే? ఏ స్థితిలో కూర్చుని ఉంటామో స్థిర సుఖం ఇది ఆసనం. అంటే ఏ స్థితిలో కూర్చొని మీరు చాలా సులువుగా ఆ ఆలోచన స్రవంతిని పట్టుకోగలుగుతారో దాన్ని ఆసనం అంటాం. అంచేత ఈ సూర్య విజ్ఞానంలో ఈ ఆది దైవిక అనేటటువంటి మాటల్ని మీరు పెద్దగా ఆలోచించడానికి ఇష్టపడకపోతే ఆలోచన సమూహాలు అని ఆలోచించండి. ఆలోచన సమూహాలు అంటే ఉదాహరణకి కమ్యూనిస్ట్ అన్నాం అనుకోండి ఒక వ్యక్తిని. అంటే ఒక వ్యక్తిని కమ్యూనిస్ట్ అంటున్న మన ఉద్దేశం ఏంటి? ప్రపంచంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ఉన్నారు. వాళ్ళందరి ఆలోచన శైలి కూడా ఎలా ఉంటుంది? ఆ కమ్యూనిస్టిక్ ఆలోచన స్రవంతితో కలిసి ఉంటుంది. ఒకవేళ వాడు ఆ కమ్యూనిస్టిక్ ఆలోచన స్రవంతితో కలిసి ఉండకపోయినా వాడు కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు, కానీ వాడు కమ్యూనిస్ట్ కాదని వాడిని అక్కడ కూడా కమ్యూనిజం అనే గీటు రాయితూనే కొలుస్తూ ఉంటాం. వాడు కరెక్ట్గా ఉండకపోయినా కదా. అలాగే కాంగ్రెస్ వాదులు, సోషలిస్ట్, నాజీజం, రకరకాల ఇజమ్స్. ఈ ఇజమ్స్ ఎప్పుడైతే నిత్య సనాతన నూతనత్వము అనేటటువంటి మూడు నిత్యంగా ఉండాలి, సనాతనంగా ఉండాలి, నూతనంగా ఉండాలి, అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడు క్షేత్రాలలో, ఈ మూడు పాదాలలో ఎప్పుడైతే ఒకే రకమైనటువంటి ఆదర్శాన్ని ప్రతిపాదించేటటువంటి ఆలోచన సమూహాలు ఉంటాయో ఆ సమూహాలను దేవతలు అంటారు. గుర్తుంచుకోండి, మన ఋషుల పరిభాషలో దేవతలు అనేటటువంటి పదము ఎప్పుడు వాడినా కూడా ఎటువంటి ఆలోచన ఏంటున్నది? పూర్వకాలంలోనూ కరెక్టే, అది ఇప్పుడు కరెక్టే, రేపు రాబోయే కాలంలోనూ కూడా ఆలోచనలు కరెక్టే. ఉదాహరణకి అహింస అని ఉందనుకోండి, బుద్ధుడు చెప్పినప్పుడే అది కరెక్ట్ కాదు. మూడు కాలాలలో పాస్ట్లోనూ అది కరెక్టే, జీవించే విధానంలో ఇప్పుడు కరెక్టే, రేపు రాబోయే రోజుల్లో కూడా కరెక్టే. కానీ వరకట్నం ఉందనుకోండి, నిన్ననే మనం చదువుకుంటున్నాం మనం మనుస్మృతి, వాటిలో కూడా వరకట్న నిషేధం గురించి లేదు కనుక. అంటే లేదు కనుక అంటే ఎందుకు అసలు అప్పుడు అది ఆచారం లేదు కనుక దాని గురించి చర్చించాల్సిన అవసరం రాలేదు. ఇవంతా ఏంటంటే కాలానికి సంబంధించినటువంటి సమస్యలు. అంచేత మన ఋషులు ఏం చెప్పారు అంటే ప్రతి కాలంలోనూ వాటి సమస్యలే వస్తూనే ఉంటాయి, మనం ఏం చేయలేము వాటికి. కానీ ఎప్పుడైతే మనము సూర్యుడితో మంది సంబంధం పెట్టుకుంటాము, సూర్యుడితో సంబంధం పెట్టుకోవటానికి మనము ఉచ్చారణ చేసేటటువంటి మంత్రం ఏంటి? ఓం భూర్ భువః స్వః, అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి ఆ సవిత. ఎవడైతే అంధకారాన్ని పోగొడుతూ ఉంటాడో వాడు నా కర్మలను సత్ మార్గము వైపు, అంటే ఆ దైవీ ఆలోచన వైపు ప్రేరణనిచ్చుగాక అని నిరంతరము మనము అదే ఆలోచనను ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం అనుకోండి, గాయత్రి మంత్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి అబ్బా గాయత్రి మంత్రం గురించి ఎంత బాగా ఉంది, ఎంత లోతుగా ఉందా అనుకుంటారు. నాస్తికుడు అనేటటువంటి లేబుల్ పెట్టుకున్నవాడు వింటూ ఉంటే ఇంతమంది మనుషుల్ని మోసం చేయబడుతున్నారు కదా దేవుడి పేరుతో చెప్పి, ఈ కాలాన్ని దీని బదులు ఏ రోడ్డు వేయటానికో, ఏ తోట వేయటానికో ఉపయోగిస్తే బాగుంటుంది కదా అని వాడు అనుకుంటాడు. అసలు ఇదంతా ఇంట్రెస్ట్ లేకుండా హాయిగా పడుకుందాము, సుఖంగా ఉందాము అనేటటువంటి మానసిక స్థితి ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, ఎండాకాలంలో తీరు కూర్చుని ఎక్కడో మనందరూ వచ్చి వీళ్ళంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా, అసలు కామన్ సెన్స్ లెస్ పీపుల్ అన్నారు అని వాడు అనుకుంటాడు. కానీ సత్యం ఏంటి? ఇట్ డిపెండ్స్, దేని మీద ఆధారపడి ఉంటుంది? మీ యొక్క గ్రహించేటటువంటి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఋషులు మొట్టమొదటి ఏం చెప్పారంటే వేదాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలి అంటే, మళ్ళీ వేదాలు అంటే పుస్తకాలలో రాసి ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు అనేటటువంటి భావాన్ని మీరు పూర్తిగా నలిపేసి చెత్తబుట్టలో పారేయండి. అది మీరు పారే లేకపోతే ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం, చాలా ముందుకు వెళ్ళిపోయాం అనేటువంటి భావన కలుగుతుంది. నేను పొద్దున్నే నిద్ర లేచి విష్ణు సహస్రనామం జరుగుతాను, మధ్యాహ్నం లలిత సహస్రనామం జరుగుతాను, రాత్రి పడుకునే ముందు శివ సహస్రనామం జరుగుతాను, ఈ మధ్యకాలంలో బారికి వెళ్తాను, ఈ మధ్యకాలంలో రేస్ కోర్స్కి వెళ్తాను, ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏదో చేస్తాను. ఇది ఈనాడు ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే, అర్థము తెలియనటువంటి కొన్ని సంస్కృత శ్లోకాలను మనం ఉచ్చారణ చేయగలిగితే, అది క్రమము తప్పకుండా నిష్ఠగా. నిష్ఠ అంటే మన ఉద్దేశం ఏంటి అంటే, అర్థం తెలిసినా తెలియకపోయినా దాన్ని నిత్యము మనం ఉచ్చారణ చేస్తూ ఉంటే మనం ఆధ్యాత్మిక వేత్తనం అనుకుంటున్నాం. కాదు, ఆధ్యాత్మిక వేత్తనం అది ఎల్కేజీలో చిన్నపిల్లల చేత మనం బలవంతంగా చేయించేటటువంటి ప్రక్రియ. వాళ్ళని చప్పట్లు కూడా కొడతాం మనం. అంచేత మా నాన్న చప్పట్లు కొట్టేశాడు, వాళ్ళ నాన్న ఐన్స్టీన్ లెవెల్ వ్యక్తి అనుకోండి, పాపను ఎల్కేజీకి పంపించాడు, ఆ పాప ఏ ఫర్ యాపిల్ అంది, ఓహో మా అమ్మాయికి ఎంత వచ్చేసింది అని వాడు చప్పట్లు కొట్టాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏమంటుంది, మా నాన్నే ఐన్స్టీనే చప్పట్లు కొట్టాడు నా జ్ఞానానికి, ఇంకా మీరెందుకు కొట్టరు అని అడిగితే, కొట్టేవాళ్ళు ఉన్నారు అది వేరే విషయం కదా. ఇది ఇంత తీక్షణంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఆ భావన కౌవెబ్స్ ఉన్నాయే ఆ పూజ పట్టినటువంటి ఆ సాలిగూడుని పీక్కోకపోతే ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని నన్ను అందించడానికి ప్రయత్నం చేసినా కూడా అందదు అది. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో ఆగిపోతున్నాం మనం. ఏంటి, ఆవు పాలు తాగేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆసనాలు వేసేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, భగవద్గీత చదివితే ఆత్మజ్ఞానం వస్తుంది, బైబిల్ చదివితే ఆత్మజ్ఞానం వస్తుంది, పవర్ఫుల్ మంత్రం ఇది, అన్నిటికంటే పవర్ఫుల్ మంత్రం గాయత్రి. కాదు, అన్నిటికంటే పవర్ఫుల్ మంత్రం ఇవి కాదు, మననం చేయటమే మంత్రం అన్నది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికి కూడా గాయత్రి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణం మన దృష్టి వాళ్ళని కొంచెం కింద దింపుతుంది. అలా దింపింది అంటే తప్పుదారులు పడిపోయాం. ఇంచేత ఈ మొత్తము సృష్టి వెనకాతల ప్రేరణిస్తున్నటువంటి సూర్యుడు ఒక్కడే. వాడు మనకి ప్రేరణిస్తున్నాడు, నాస్తికుడికి ప్రేరణిస్తున్నాడు, ఈ పరమాణువుకి ప్రేరణిస్తున్నాడు, ఆ గడ్డికి ప్రేరణిస్తున్నాడు, మొత్తం సృష్టి మొత్తానికి ప్రేరణ ఇచ్చేటటువంటి ఆ ఒకే వ్యక్తి ఉన్నప్పుడు, ఆ ప్రేరణ ఇచ్చేవాడి కంటే మనకి ఎక్కువ తెలుసును అనుకుంటున్నాయే, అది మనం చేస్తున్నటువంటి తప్పు. అది కొంచెం కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది కనుక మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఋషులు ఏం చెప్పారు అంటే, మన ఆలోచన సరళి 12 రకాలైనటువంటి దైవీ చేతనత్వాలతో కలిసి ఉంటుంది, 13వ రకమైనటువంటి దైవీ చేతనత్వము ప్రపంచంలో లేదు, వాటినే ద్వాదశ రాశి చక్రము అన్నారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు తిరిగేటటువంటి ఆ సూర్యుడి యొక్క పరిభ్రమణం దేవత్వాన్ని రాబోయే అప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది గ్రహానికి. అంచేత ఖచ్చితంగా సూర్యుడు క్లాస్ క్లోజింగ్ అంటాడు, ఎండాకాలం సెలవులకి క్లోజ్ చేసేసి మళ్ళా కాలేజీ తెరిచినట్టే మనం సిలబస్ పూర్తి చేసుకున్నా పూర్తి చేసుకోకపోయినా మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రకృతి తన విద్యాలయాన్ని క్లోజ్ చేసేసి మళ్ళా కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తుంది. అంచేత సాధారణంగా ఏం చేస్తూ ఉంటారు లెక్చరర్స్ వాళ్ళు అందరూ కూడా, ప్రతి సంవత్సరము కూడా మొదట పాఠాలు చెప్పినా చెప్పకపోయినా సంవత్సరాంతంలో పరీక్షాకాలం దగ్గర పడినప్పుడు ఎక్స్ట్రా క్లాసులు పెడుతూ ఉంటారు. ఎప్పుడూ రాని స్టూడెంట్స్ అప్పుడు ఇంకా చాలా శ్రద్ధతో వస్తూ ఉంటారు. ఎప్పుడు పాఠాలు చెప్పని టీచర్ కూడా అప్పుడు కొంచెం పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంచేత ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దేవీ శక్తులను 12 రాశి సముదాయాలుగా గుర్తిస్తూ నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, ఈ సూర్య నమస్కారాలకి ఆ 12 రాశి చక్రాలకి ఉన్నటువంటి సమన్వయాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు ఆ మాస్టర్ గురించి ఎవరి గురించి చెప్పారే, ఏది కావాల్సి వచ్చినా కూడా ఆ సూర్య నమస్కారాలు వేసేసుకోండి మీకు వస్తుంది అంటున్న కారణం ఏంటి, ఆ సూర్య నమస్కారాలు వేసుకుంటున్నప్పుడు 12 రాశి చక్రాలు సౌర జగత్ మండలము సూర్య కిరణ బ్రహ్మాండమే, సూర్యుని రథము సంవత్సరము ఈ రథం యొక్క చక్రము. వాస్తవానికి ఈ సంవత్సర రూప కాలమే ఈ అఖిల జగత్తును నడుపుతూ ఉంటుంది. సంవత్సర రూపకాలమే అంటే ఏంటి, సూర్యుడి యొక్క 12 స్వరూపాలు. ఈ సంవత్సర రూప చక్రానికి 3 నాది కేంద్రాలు ఉన్నాయి. అంటే సంవత్సరానికి 3 సార్లు జగత్తు యొక్క స్థితి పరివర్తన చెందుతూ ఉంటుంది. అవే 3 ఋతువులు, చలికాలము, వేసవికాలము, వర్షాకాలము. ఈ 3 కాలాలలో వచ్చేటటువంటివే 3 నవరాత్రులు. ఇప్పుడు రాబోయేటటువంటి గాయత్రి జయంతి నిన్న అక్కడ వేశారు, జూన్లో వస్తుంది. ఇప్పుడు దానికి ముందు 9 రోజులు గాయ తమాషా ఏంటి అంటే గాయత్రి జయంతి, గంగా దశహరా అంటే గంగ పుట్టినరోజు 2/1 సృష్టిలో. అంచేత ఎండాకాలంలో సూర్యుడి యొక్క నాభితో సంబంధం పెట్టుకోవటానికి ఆ 9 రోజులు చాలా ముఖ్యమైనటువంటి రోజులు. చలికాలంలో అక్టోబర్లో వస్తుంది ఏంటది దసరా, దాని తర్వాత రామనవరాత్రుడు. సూర్యమండలం దేనిపైన ఆధారపడి లేదు, అది అనర్వం, అది అజరము, జీర్ణము కాదు. దీనిపై సంపూర్ణ జగత్తు ఆధారపడి ఉన్నది. ఈ వ్యాఖ్యను అనుసరించి సూర్యమండలం యొక్క ఆకర్షణ చేత లోకములన్నీ బంధింపబడి ఉన్నాయి. సూర్యుడు తనపై తానే ఆధారపడి ఉన్నాడు, ఇతరుల ఆకర్షణ లేదు. నిస్సందేహంగా అన్ని కాలంపైనే ఆధారపడి ఉన్నాయి. కాలము దేని మీద ఆధారపడి లేదు, కాలానికి వృద్ధాప్యం లేదు. అదే గురువుగారి ఇప్పుడు కూడా మహాకాలుని యొక్క ఈ పరివర్తన కాలము ఎవరి మీద ఆధారపడలేదు, మీ ద్వారా చేయించబడుతుంది. మీరు చేయకపోతే కోతుల ద్వారా చేయిస్తాడు, కోతుల ద్వారా చేయించకపోతే రాళ్ల ద్వారా చేయిస్తాడు. చేయించటంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రేరణ శక్తి ఆయనది. ఈ సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి నియమాలన్నింటినీ కూడా అతని వశానుగతయే తిరుగుతున్నప్పుడు మనిషి ఏంటనుకుంటాడంటే తనకున్నటువంటి స్వల్పమైన బుద్ధితో నేను దాన్ని కంట్రోల్ చేస్తున్నానని, తను ఏం చేయటం లేదు. సైంటిస్టులకి ఒక చాలా పెద్ద అపోహ ఏముంది అంటే మేము విజ్ఞానం ద్వారా ప్రకృతిని గెలిచాము అని. ఏమీ గెలవలేదు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు, ప్రకృతి యొక్క నియమాలను అర్థము చేసుకుని ఆ నియమాలకు వశులై ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది అర్థమవుతే ఇది కూడా అర్థమైపోతుంది మీకు. వైజ్ఞానికులు ఈనాడు ఏమని చెప్పుకుంటున్నారు, మేము ప్రకృతిని గెలిచేశాము అనే కదా చెప్తున్నారు వాళ్ళు. వాడు ప్రకృతిని గెలవలేదు, ఏం చేశారు వాళ్ళు, ప్రకృతిలో కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల యొక్క కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు మళ్ళీ ఈ వైజ్ఞానికులు ఏర్పరచలేదు. ఎవరు ఏర్పరిచారు, ప్రకృతి ఏర్పరిచింది. ఈ వైజ్ఞానికులు ఏం చేస్తున్నారు, ఆ నియమాలు అర్థం చేసుకుని ఆ నియమాలకి లోనే పనిచేస్తున్నారు. ఉదాహరణకి కరెంట్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక వైర్ ఉపయోగిస్తేనే వస్తుంది. ఒక సిల్క్ దారం కట్టామనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి, కరెంట్ రాదు. వాడు ఎప్పుడు మనం ఉపయోగించాల్సి వచ్చినా కూడా ఒక తీగను ఉపయోగించాలి తప్ప, ఒక దారం అంటే కండక్టర్ని ఉపయోగించాలి తప్ప నాన్ కండక్టర్ని ఉపయోగించకూడదు. కానీ ఈ నాన్ కండక్టర్ యొక్క లక్షణాలు, కండక్టర్ యొక్క లక్షణాలు ఎవరి ద్వారా ఉత్పన్నం అవుతున్నాయి, ప్రకృతిలో ఉత్పన్నం అవుతున్నాయి. కానీ మనం ఏం చేసాం, అది ప్రకృతిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను మనం ఉపయోగించుకుంటున్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలను మనం ఉపయోగించుకుంటూ దానికే వశానుగతియే వర్తిస్తున్నాం కూడా. ఆ లక్ష ఇప్పుడు అక్కడ కాపర్ వైరు తెగిపోయి ఉంటే దాని బదులు ఒక ఇంటికి ముక్కో రాయి ముక్కో పెట్టేసాం అనుకోండి, కనిపించకుండా ఏమవుతుంది, కరెంట్ ప్రవహించడం ఆగిపోతుంది కదా, బ్రేక్ వచ్చేస్తుంది సర్క్యూట్లో. అంచేత ఈ ప్రాకృతిక నియమానికి లోనే వెళ్తున్నటువంటి వైజ్ఞానికుడు ప్రకృతిని గలిచిందట, ప్రకృతిలో బంధింపబడినట్ట కాస్త చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ ఒకసారి రాంచీకి వెళ్ళేట, రాంచీ ఎందుకు ప్రసిద్ధి అంటే అక్కడ పిచ్చాసుపత్రి ఉంది. నాకు ఈ కథలో అర్థం కాని ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడని, కానీ కథలో కథే కదా వెళ్ళాడు పిచ్చాసుపత్రికి. వెళ్తే ఇలాగ కటకటాలు ఉన్నాయట, కటకటాల్లో ఒక పిచ్చివాడు ఉంటే మామూలుగా అడుగుతూ ఉంటాం కదా, అలా చూస్తూ ఉంటే పిచ్చివాడు నెహ్రూని అడిగేట, ఏమయ్యా నువ్వు ఎవరు, నేను జవహర్లాల్ నెహ్రూని, ఇండియా ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అలా అనుకు, నేను అలాగే అన్నాను, నన్ను పిచ్చాసుపత్రిలో పడి. అలాంటి పరిస్థితి ఉంటుంది మన ఆధ్యాత్మిక జాతిలో కూడా. మనం అందుకే హంసవాహిని అనేది చాలా పదునైనటువంటి ఆ వివేకంతో మనం అర్థం చేసుకోకపోతే మన సాధనలు కూడా ఇతర సాధనలలాగే ప్రశ్నపట్టిపోతున్నాయి. అద్భుతమైనటువంటి సాధన, అందుకే ఈసారి సాధనని కొంచెం లేట్ చేస్తున్నా నేను. సాధనలో ఉన్నటువంటి లోటుపాట్లు మీరు అర్థం చేసుకుని దానికి తగినటువంటి మానసిక స్థితిని మీరు తీసుకొస్తే తప్ప, మరి ఎండాకాలమే ఎందుకు? ఎండాకాలమే తపస్సుకి అనుకూలమైనటువంటి కాలము. మీరు తపస్సు చేయక్కర్లేదు, మీ చేత మీరే తపింపజేయబడతారు. శీతాకాలంలో అక్కడ ఏంటి అంటే మీరు తపస్సు చేసుకోవాలి. సుఖంగా ఉంటే సాధన రాదు ఎప్పుడు, కష్టపడితేనే కదా తపస్సు అంటాం. అంచేత ప్రకృతి, ఇప్పుడు ఇందాకనే అనుకుంటున్నాం కదా వైజ్ఞానికులు అంటే ఎవడు, ప్రకృతి యొక్క పరిస్థితులను తనకి అనుకూలంగా మార్చుకునేవాడు, ప్రకృతి యొక్క నియమాలను. అంచేత ప్రకృతి తపిస్తున్నప్పుడు మనం తపస్సు చేసామనుకోండి ఏమవుతుంది, తపస్సు యొక్క ఫలితాలు చాలా తొందరగా వస్తాయి మీకు. అది గుర్తుంచుకుని ఈ తపస్సుని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఈ ఇంకోటి, మొన్న ఏదో సినిమాలో చూస్తూ ఉంటే జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని చూడటానికి వెళ్తారు హీరో ఉన్నటువంటి మాయలోడు కాబట్టి, ఆ రాజేంద్ర ప్రసాద్ జైల్లో ఉంటాడు, అతన్ని చూడటానికి వాడు అమ్మ వాళ్ళు వెళ్తారు. అంటే వాడు నవ్వుతూ అంటాడు, అదేంటి మీరు కటకటాలు వెనకాతలు ఉన్నారే అని. వాడు ఉన్నది కటకటాల లోపల, ఇంచేత అది దృష్టికోణంలో మార్పు, విచారక్రాంతి. చూసే విధానంలో కనుక మనం మార్పు తెచ్చేసుకుంటే పూర్తిగా మారిపోతాము. వైజ్ఞానికులు సూర్యుని దేవుని భౌతిక సూర్యదేవుని భౌతిక రూపంతో సంపర్కం కలిగి ప్రకాశము, ఊర్జ, ఏదో కొద్దిగా కాలజ్ఞానము పొందుతున్నారు. సూర్యుని దైవిక శక్తి పక్షము చాలా అధికము. ఇక్కడ ఇది అర్థం చేసుకోండి, మనము చేసేటటువంటి ప్రయత్నాలలో వైజ్ఞానికులు చేసేటటువంటి ప్రయత్నాలలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇంతవరకు మనం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి భౌతిక శక్తులు, యాంత్రిక శక్తి, లేకపోతే కరెంటు, లేకపోతే స్టీము, లేకపోతే మ్యాగ్నెటిజము, లేకపోతే కాంతి, ఇవంతా కూడా భౌతిక పరమైనటువంటి శక్తిధారలే. ఈ శక్తిధారలను మించి ఇంకాస్త పరిస్థితికి కనుక మనం వెళ్ళగలిగితే అవి దైవీ శక్తులు అంటాం. ఏంటి వీటిన్నిటికంటే మించినటువంటి పైశక్తి? ఏంటి ఆ పైశక్తి అంటే, మీరు కాస్త నేను చెప్పిన ఈ ఉదాహరణని కొంచెం మనస్సుని బ్లాంక్గా ఉంచుకుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 1650 ఆ ప్రాంతాలలో లియోనార్డో విన్సీ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞుడు వచ్చాడు. అద్భుతం ఎందుకంటాను అంటే, అతను పరిశోధించని క్షేత్రం లేదు. ఏ క్షేత్రంలో కూడా మీరు చూస్తే ఆ క్షేత్రంలో అతని యొక్క చెయ్యి కనిపిస్తుంది మనకి. ఎలక్ట్రిసిటీలో, మ్యాగ్నెటిజంలో, ఏరోప్లేన్ బిల్డింగ్లో, నగర నిర్మాణంలో, లైట్లో, మీరు ఏదైనా పెట్టండి, లెక్కల్లో, బొమ్మల గీతల్లో, ప్రతి దాంట్లో కూడా అతను చాలా ఎక్కువ పరిశోధనలు చేశాడు. అతను గీసినటువంటి కొన్ని డ్రాయింగ్స్ ఈ మధ్యనే బయటపడ్డాయి, పాతకాలపు లాంటివి. అందులో మోడర్న్ ఏరోప్లేన్ డిజైనింగ్కి కావాల్సినటువంటి బొమ్మలన్నీ, స్కెచ్లన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, అతను ఊహా జగత్తులో అటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తే ఈ రూపంలో మనిషి సామూహికంగా ఎగరగలడు అనేటటువంటి ఆలోచన 1660 స్టార్ట్ అయింది. అప్పటితో ఆగిపోయిందా ఆలోచన? ఆగిపోలేదు. చాలామంది ప్రయత్నించారు, చాలామంది ప్రయత్నించారు. కానీ 1902 దగ్గరికి వచ్చేసరికి రైట్ బ్రదర్స్, తమాషా ఏంటంటే మీరు ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు ఈ భౌతిక జగత్తులో కూడా ఈ పరిశోధన చేసినటువంటి ఆ సైంటిస్టుల పేర్లకి, వాటి పరిశోధన ఫలితాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రైట్ బ్రదర్స్ అతని పేరు. వాళ్ళు ఏం చేశారు, చివరికి ఎగరగలిగారు. ఎంతసేపు గాల్లో ఎగరగలిగారు అంటే 2 నిమిషాలు గాల్లో ఎగరగలిగారు. ఇప్పుడు 1660 నుంచి 1902 వరకు మనిషి గాలిలో ఎగరాలి అనేటటువంటి ఆలోచనలు ఎవరి ద్వారా ప్రేరేపితమవుతున్నాయో, ఏ కేంద్రము ద్వారా ప్రేరేపితమవుతున్నాయో దాన్ని దైవీ శక్తి అంటాం. అది కిందకి దిగినప్పుడు భౌతిక శక్తి అంటాం. అంచేత మనిషి గాలిలో ఎగరాలి అనే ప్రేరణ ఇచ్చినటువంటి దైవీ శక్తి, అది భౌతికంగా పరిణతి చెందటానికి సుమారు 300 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది 300 సంవత్సరాలు? అది కూడా అర్థం చేసుకోండి. ఇచ్చేదంటే అప్పుడు ఉన్నటువంటి మానవ సముదాయము ఈ విధమైనటువంటి ప్రయోగానికి అడ్డుదగులతో వచ్చింది. రైట్ అయిపోయాక దాన్ని ఉపయోగిస్తాం మనం కదా. ఇది అర్థం చేసుకోండి. దైవీ శక్తులు అంటే ఏమిటి, భౌతిక శక్తులు అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోండి. ఏ భౌతిక శక్తి మీకు ఇక్కడ కనిపించినా ఈ భౌతిక శక్తి వెనకాతల ఒక దైవీ ప్రేరణ ఉంటుంది. ఆ దైవీ ప్రేరణకి ఒక మానవ స్వరూపము కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఇది ఈ బిల్డింగ్ వెంకట్రావు గారు కట్టించారు అని మనకి భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఒక ఘటన. కానీ ఈ విధమైనటువంటి ఒక బిల్డింగ్ కనుక కడితే ఈ బిల్డింగ్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో, ఏ విధంగా ఉపయోగించుకుంటారో అని మొదటే కాల నిర్ణయం జరిగిపోయి అలాంటి ఉపయోగానికి పనికి వచ్చేటటువంటి బిల్డింగ్ కట్టడానికి కావలసినటువంటి ప్రేరణ ఒక వ్యక్తిలో ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆ దైవీ ప్రేరణను అర్థం చేసుకోలేక నేను కట్టాననుకుంటాడు. మనము ఏమీ కట్టలేము, ఏమీ చేయలేము. ఎక్కడి నుంచో ఒక దైవీ ప్రేరణ వస్తుంది, ఆ దైవీ ప్రేరణని కడతాం. కానీ ఏమవుతుంది, ఇందాక నేను చెప్పానే మనిషి గాలిలో ఎగరాలి అనేటటువంటి దైవీ ప్రేరణ భౌతిక జగత్తులో దిగటానికి 300 సంవత్సరాలు పెట్టింది. కారణం ఏంటి, ఇక్కడ 3 ఉన్నాయి, విశ్వమాత, దేవమాత, వేదమాత. ఈ ప్రాంగణంలోనే ఏంటది, వేదమాత అంటే స్కూలు, దేవమాత అంటే గుడి. ఈ రెండు కాకుండా విశ్వమాత రక్షించేటటువంటిది వైద్యాలయం. ఈ 3 ఒక చోట ఉండాలి అనేటటువంటిదే ఋషుల యొక్క ప్రణాళిక. ఈ 3 ఎక్కడెక్కడ ఉంటున్నాయో అటువంటి ఆర్గనైజేషన్స్ అద్భుతంగా పల్లవిస్తున్నాయి. మీరు చూడండి, పేరు ఏదైనా పెట్టుకునండి, లేబుల్తో ప్రకృతికి పెద్ద తేడా ఉండదు. మీరు ఏ లేబుల్తో చేస్తున్నారు, ఈ ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ ఫ్రిడ్జ్ రకరకాల కంపెనీలు తయారు చేస్తాయి. కానీ ఏ కంపెనీ తయారు చేసినా అది తయారు చేయబడటానికి కావాల్సినటువంటి విజ్ఞానం ఒకటే. విజ్ఞానం ఏం మారదు, లేబుల్స్ మారుతూ ఉంటాయి. అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ చెప్పేది. ఇందాక ఎంతసేపు నేను చెప్పింది ఇప్పుడు ఈ సెంటెన్స్ చదవండి, అర్థమవుతుంది. వైజ్ఞానికులు సూర్యదేవుని భౌతిక రూపంతో సంపర్కం కలిగి ప్రకాశము, ఊర్జ, ఏదో కొద్దిగా కాలజ్ఞానము పొందుతున్నారు. సూర్యుని దైవీ శక్తి పక్షము కూడా చాలా అధికము, శక్తివంతము, రహస్యమైంది కూడా. ఆయనను గుర్తించే ఉపాసన వలన పవిత్రత, ప్రఖరత, వర్చస్సు, తేజస్సు వంటి సిద్ధులను పొందవచ్చు. బ్రహ్మాండం యొక్క రహస్యములను తెలియవచ్చు. లోకలోకాంతరములు ఎందరి రహస్యములను ప్రత్యక్షము చేసుకొనవచ్చును. ఈ సృష్టిలో సూక్ష్మ దేవశక్తులు లెక్కలేనన్ని రూపాలలో సంవ్యాప్తమై ఉన్నాయి. వైజ్ఞానికులు దీనిని భౌతిక రూపంలో సాధించిన అనేక అనేక ఆవిష్కరణలు చేశారు. కానీ సృష్టి అంతటి సూక్ష్మ దైవీ శక్తులు భౌతిక శక్తుల కంటే లక్షల రెట్లు చమత్కారమైనవి. దేవశక్తుల విధానము విజ్ఞానమును వికసింపజేసుకుంటే మనుష్యుని శక్తి సామర్థ్యములు అనంత గుణములు వృద్ధి కాగలవు. ఇప్పుడు ఏ విధంగా అవుతాయి వైజ్ఞానికులు భౌతికంగా కనిపిస్తున్నటువంటి పదార్థ జగత్తుని ఉపయోగించుకుంటున్నారో, ప్రపంచంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దైవశక్తుల్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా అనేక రెట్లు సిద్ధులు లాభాలు పొందవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ దైవీ శక్తుల్ని మనం ఏ విధంగా పట్టుకోగలం, ఎంత సూక్ష్మమైనటువంటి వస్తువుని చూడాలి అంటే అంత సూక్ష్మమైనటువంటి పరికరం ఉండాలి మన దగ్గర. ఇప్పుడు దాన్ని ఏంటది, సూదితో తీసేదానికి ఏదో అంటారు, ఉదాహరణ ఏంటని, సూది ఉపయోగించే దబ్బనో ఏదో ఉపయోగించకండి అంటారు. అలాగా సూక్ష్మమైనటువంటి ప్రక్రియతో జోడింపబడి నేర్చుకునేటటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రక్రియని అర్థం చేసుకోవాలి. అంచేత ఏం చెప్పారు, ఇంద్రియాలను బాహ్య ఉపకరణాలను ఉపయోగించుకోకుండా అంతఃకరణములు కనుక మీరు ఉపయోగించుకుంటే దైవీ శక్తులతో సంబంధం పెట్టుకుంటారు. ఏంటి అంతఃకరణములు అంటే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగింటిని కనుక మీరు ఉపయోగించుకుంటే దైవీ శక్తులతో సంబంధం పెట్టుకుంటారు. వీటిని కాకుండా బాహ్య కర్మకాండతో సంపర్కం పెట్టుకుంటే మీరు దైవీ శక్తిని పొందరు, భౌతికమైనటువంటి నటన మాత్రమే ఉంటుంది. అంచేత మనం చేస్తున్నటువంటి పూజ, మనం చేస్తున్న విధి విధానము ఏదైనా కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణాలతో లింక్ లేకుండా చేస్తే కేవలము ఒక యాంత్రికమైనటువంటి కర్మకాండగా మారిపోతే దాని ఫలితాలు రావు. అంచేత గడియారం చూసుకునే టైం అయిపోతుంది కనుక కర్మకాండను ముగించేద్దాము అనుకున్నాం అనుకోండి మనం, అంటే కుంపటి మీద బియ్యం పెట్టాము, టైం అయిపోతుందని 5 నిమిషాల తర్వాత తినిపిస్తాం మనం, ఏమవుతుంది? అన్నం మాత్రం మీరు తినలేరు, కర్మకాండ మాత్రం పూర్తయింది. అంచేత భావ పరంపరతో జోడించుటయే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దైవీ శక్తులతో సంబంధం స్థాపించుకుంటారు. ఆ భావన పక్షము మీరు ఎంత బాగా ప్రోధి చేసుకోగలుగుతారో అంతవరకు మీరు ఎల్కేజీలో ఉన్నట్టే తప్ప ఎంత గొప్ప సాధనలు చేసినా గురువుగారి దగ్గరికి ఒకడు వచ్చి నేను 24 లక్షల గాయత్రి మంత్ర జపం పూర్తి చేసేసాను వచ్చి అన్నాడు అంటే నన్ను నేను చేయమంటావయ్యా అన్నాడు ఆయన. ఇందుకు 24 లక్షల గాయత్రి మంత్ర జపము నిరంతరము చేసినటువంటి వ్యక్తికి డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది. ఏంటి ప్రతి మంత్రము భావనతో చేస్తూ ఉంటే, అందుకే మన మంత్రశాస్త్రం ఏం చెప్తుంది అంటే అక్షర లక్షలు, మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల మననము కనుక మీరు కరెక్ట్గా చేస్తే ఆ ఉపాస్య దేవతతో మీకు సంబంధం ఏర్పడుతుంది. ఆ ఉపాస్య దేవత ఎవరు? ఈ భౌతికమైనటువంటి ప్రతిమ. ఆ ప్రతిమ వెనకాలను ఉన్నటువంటి భావాల, ఇప్పుడు మనందరం ఇంతమంది ఉన్నాం, ఇంతమందికి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి, కానీ ఆ పేర్ల వెనకాతలు మనం ఎవరి గురించి చర్చించుకుంటున్నాం? ఆ పేర్ల వెనకాతలు ఉన్నటువంటి భావనల గురించి మాట్లాడుకుంటున్నాం, పేర్ల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. కానీ ఆ పేర్లు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఆ వ్యక్తి యొక్క భావనా సముదాయాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా మనం యజ్ఞం యొక్క కర్మకాండ కానీ ఏ యొక్క కర్మకాండ అయినా చేస్తున్నప్పుడు దాని వెనకాతలు అంటే శ్రీకృష్ణుడు యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. సృష్టి ఆదిలో ఒక సూర్యగోళమే ఉంది, తర్వాత మెలిమెల్లిగా మెలిమెల్లిగా అనేక రకాలైనటువంటి గ్రహాలవి ఉత్పత్తి అయ్యాయని చెప్తారు పెద్ద హిస్టరీ. కానీ పెద్ద హిస్టరీలో మనం ఒకటి ఏం మర్చిపోతామంటే భౌతిక పరమైనటువంటి జరిగినటువంటి ప్రక్రియని మాత్రమే గుర్తిస్తున్నాం తప్ప సూర్యుడు చుట్టూరా ఏర్పడినటువంటి సంపూర్ణ సౌర మండలం వెనకాతల సూర్యుడు ఏ దివ్యత్వాన్ని మనసులో పెట్టుకుని, అంటే ఏంటి, సూర్యుడి తన చేతనత్వంలో పెట్టుకుని దీన్ని ప్రసవించాడో ఈ జగత్తుని గుర్తించమని, అది మనం గుర్తించాలి. సూర్య విజ్ఞానం ఎప్పుడు కూడా అది గుర్తించగలిగితే దానికి అనుకూలంగా మనం ప్రవర్తించగలిగితే ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని ఆపదించారంటే రైట్ దానికి కావలసినటువంటి ఆ మూల స్రోతస్సు ఆ దిశలో వెళ్తుంది కనుక ఆ దిశలో వెళ్తున్నటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి కూడా అభ్యంతరం ఉండదు. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు సవిత, సవిత, ఆ సవిత, ప్రసవిత, అశ్వమేధంలో నిన్న 3 మాటలు చదువుకున్నాం మనం, 3 రకాలుగా సూర్యుడిని పూజిస్తాము అని. అంటే ఏంటి మొట్టమొదట, అసలు ఈ సౌరమండలంలో ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రహాలు ఏం చేస్తూ ఉంటున్నాయి? గ్రహములు అంటే ఏంటి? గ్రహించేవి అని అర్థం. ఈ గ్రహాలు అటు సౌరమండలంలో సూర్యుడు చుట్టూ సూర్యుడి యొక్క విశిష్టమైనటువంటి శక్తిని ఆకర్షించుకుని సూర్యుడి నుంచి ఒక నియమిత పరిధిలో తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనం భౌతిక కక్షలో చూస్తున్నటువంటి విధానం. కానీ అర్థం ఏంటి అసలు? మనం దీని ఆది దైవిక అర్థం అంటే నిన్న మనం సూక్ష్మాతి సూక్ష్మ దైవీ శక్తుల సమూహమే సవితాలు చదువుకుంటున్నాం మనం, దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నాను నేను మీకు. గ్రహాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ గ్రహాలని మీరు భౌతిక గ్రహాలుగా చూడకుండా ఒక ఆలోచన సముదాయాలుగా చూడటం నేర్చుకున్నప్పుడు, ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు జ్యోతిషాస్త్రంగా మారుతాయి. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అది చెరిపించినట్టున్నారు, కానీ ఆ టేబుల్ రాసుకున్నవాడు కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు ఆ టేబుల్ని. సూర్య నమస్కారాలు మనం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ద్వాదశ స్థితులు, నిన్న సామర్లపూట గురువు గారి గురించి, ఎవరి గురించి చెప్తున్నారు మాస్టర్, ఇక్కడ సూర్య విజ్ఞానం చెప్తున్నటువంటి ఆచార్య గారు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సూర్య నమస్కారాలు చేసుకో, తగ్గిపోతుంది నీకు, సరిగిపోతుంది అని. కారణం ఏంటి, ఆ చెప్తున్నటువంటి వ్యక్తి ఈ భౌతికమైనటువంటి సూర్య నమస్కారాల గురించి మాట్లాడటం లేదు. సూర్య నమస్కారాల వెనకాతలు ఉన్నటువంటి ఆలోచన సరళి గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఆది భౌతిక స్థితి నుంచి ఆది దైవిక స్థితికి ఎదగండి. అంటే ఏంటి, అక్కడ వాళ్ళు చెప్పేది సువర్ణము, ఇనుము, రాగి, స్వర్ణయుగము, తామ్రయుగము, లోహయుగము అని పిలుస్తూ ఉంటాం మనం ఒక్కొక్క ఏజ్ని. కలియుగాన్ని సాధారణంగా మనం ఇనుముతో పోలుస్తూ ఉంటాం. అంచేతే ఇదివరకు ఉన్నటువంటి వెండి కంచాలు, బంగారు కంచాలు అవంతా పోయి అంతా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చాయి మనకి. కారణం ఏంటి, అక్కడ మన ఆలోచన సరళి, ఇనుము ఏ ఆలోచన సరళి వల్ల ఉత్పన్నమవుతుందో, అంటే ఇనుము యొక్క అధిదేవత ఎవరో, ఆ దేవతకి సంబంధించినటువంటి ఆలోచనలు మనలో ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, ఆ దేవత యొక్క అనుగ్రహం మన మీద వస్తుంది ఇనుము రూపంలో. రివర్స్ చేసుకుంటూ ఉండాలి. విపరీత కరణీయ ముద్ర ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసింది. మీరు కనుక కాస్త జాగ్రత్తగా ఆ స్థితిలో ఈ ఆది దైవికత్వము అంటే ఏంటో కనుక ఆలోచించగలిగితే చాలా సులభంగా పడుకోవాలి ఆ స్థితిలో. ఎందుకు అలా అంటారు అన్నారు, గోధుహాసనం వేస్తున్నప్పుడు మహావీరుడికి ఆత్మజ్ఞానం వచ్చింది అని చెప్తూ ఉంటారు. గోధుహాసనం అంటే తెలుసు కదా, ఆవుని పితుకుతున్నప్పుడు కూర్చునేటట్టు అంటే దీని మీద కూర్చునంటే ఆల్మోస్ట్ మన హంసాసనం యొక్క ఈ షేప్ కాకుండా ఈ షేప్ అన్నమాట. అంతేగా, అంటే హంసాసనము అనేది కూడా నేను స్పెసిఫిక్గా మాస్టర్ని ఎందుకు అడిగాను అంటే, గాయత్రి మాత హంసారూఢిని కనుక హంసాసనములో ఉన్న స్థితిలో ఆ నిత్యానిత్య వివేక జ్ఞానము మనకు వస్తుందో లేదో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అంటే తప్ప ఆసనాలను దయచేసి ఎక్సర్సైజులుగా మార్చకండి. యోగాసనాలు, యోగా ఆసనాలు అవి. అంటే అర్థం ఏంటి, ఆసనం అంటే ఏ స్థితిలో కూర్చుని ఉంటామో, స్థిర సుఖం ఇది ఆసనం. అంటే ఏ స్థితిలో కూర్చొని మీరు చాలా సులువుగా ఆ ఆలోచన స్రవంతిని పట్టుకోగలుగుతారో దాన్ని ఆసనం అంటాం. అంచేత ఈ సూర్య విజ్ఞానంలో ఈ ఆది దైవిక అనేటటువంటి మాటల్ని మీరు పెద్దగా ఆలోచించడానికి ఇష్టపడకపోతే ఆలోచన సమూహాలు అని ఆలోచించండి. ఆలోచన సమూహాలు అంటే ఉదాహరణకి కమ్యూనిస్ట్ అన్నాం అనుకోండి ఒక వ్యక్తిని, అంటే ఒక వ్యక్తిని కమ్యూనిస్ట్ అంటున్న మన ఉద్దేశం ఏంటి, ప్రపంచంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళందరి ఆలోచన శైలి కూడా ఎలా ఉంటుంది, ఆ కమ్యూనిస్టిక్ ఆలోచన స్రవంతితో కలిసి ఉంటుంది. ఒకవేళ వాడు ఆ కమ్యూనిస్టిక్ ఆలోచన స్రవంతితో కలిసి ఉండకపోయినా వాడు కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు, కానీ వాడు కమ్యూనిస్ట్ కాదని వాడిని అక్కడ కూడా కమ్యూనిజం అనే గీట రాయితూనే కొలుస్తూ ఉంటాం, వాడు కరెక్ట్గా ఉండకపోయినా కదా. అలాగే కాంగ్రెస్ వాదులు, సోషలిస్ట్, నాజీజ్, రకరకాల ఇజమ్స్. ఈ ఇజమ్స్ ఎప్పుడైతే నిత్య సనాతన నూతనత్వము అనేటటువంటి మూడు నిత్యంగా ఉండాలి, సనాతనంగా ఉండాలి, నూతనంగా ఉండాలి, అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడు క్షేత్రాలలో, ఈ మూడు పాదాలలో ఎప్పుడైతే ఒకే రకమైనటువంటి ఆదర్శాన్ని ప్రతిపాదించేటటువంటి ఆలోచన సమూహాలు ఉంటాయో ఆ సమూహాలను దేవతలు అంటారు. గుర్తుంచుకోండి, మన ఋషుల పరిభాషలో దేవతలు అనేటటువంటి పదము ఎప్పుడు వాడినా కూడా ఎటువంటి ఆలోచన ఏంటున్నది, పూర్వకాలంలోనూ కరెక్టే అది, ఇప్పుడు కరెక్టే, రేపు రాబోయే కాలంలోనూ కూడా ఆలోచనలు కరెక్టే. ఉదాహరణకి అహింస అని ఉందనుకోండి, బుద్ధుడు చెప్పినప్పుడే అది కరెక్ట్ కాదు. మూడు కాలాలలో పాస్ట్లోనూ అది కరెక్టే, జీవించే విధానంలో ఇప్పుడు కరెక్టే, రేపు రాబోయే రోజుల్లో కూడా కరెక్టే. కానీ వరకట్నం ఉందనుకోండి, నిన్ననే మనం చదువుకుంటున్నాం మనం మనుస్మృతి, వాటిలో కూడా వరకట్న నిషేధం గురించి లేదు కనుక, అంటే లేదు కనుక అంటే ఎందుకు అసలు అప్పుడు అది ఆచారం లేదు కనుక దాని గురించి చర్చించాల్సిన అవసరం రాలేదు. ఇవంతా అంటే కాలానికి సంబంధించినటువంటి సమస్యలు. అంచేత మన ఋషులు ఏం చెప్పారు అంటే ప్రతీ కాలంలోనూ వాటి సమస్యలే వస్తూనే ఉంటాయి, మనం ఏం చేయలేము వాటికి. కానీ ఎప్పుడైతే మనము సూర్యుడితో మంది సంబంధం పెట్టుకుంటాము, సూర్యుడితో సంబంధం పెట్టుకోవటానికి మనము ఉచ్చారణ చేసేటటువంటి మంత్రం ఏంటి, ఓం భూర్ భువః స్వః, అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి ఆ సవిత. ఎవడైతే అంధకారాన్ని పోగొడుతూ ఉంటాడో వాడు నా కర్మలను సత్ మార్గము వైపు, అంటే ఆ దైవీ ఆలోచన వైపు ప్రేరణనిచ్చుగాక అని నిరంతరము మనము అదే ఆలోచనను ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం అనుకోండి, గాయత్రి మంత్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి అబ్బా గాయత్రి మంత్రం గురించి ఎంత బాగా ఉంది, ఎంత లోతుగా ఉందా అనుకుంటారు. నాస్తికుడు అనేటటువంటి లేబుల్ పెట్టుకున్నవాడు ఇంటూ ఉంటే ఇంతమంది మనుషుల్ని మోసం చేయబడుతున్నారు కదా దేవుడి పేరుతో చెప్పి, ఈ కాలాన్ని దీని బదులు ఏ రోడ్డు వేయటానికో ఏ తోట వేయటానికో ఉపయోగిస్తే బాగుంటుంది కదా అని వాడు అనుకుంటాడు. అసలు ఇదంతా ఇంట్రెస్ట్ లేకుండా హాయిగా పడుకుందాము సుఖంగా ఉందాము అనేటటువంటి మానసిక స్థితి ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, ఎండాకాలంలో తీరు కూర్చుని ఎక్కడో మనందరూ వచ్చి వీళ్ళంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా, అసలు కామన్ సెన్స్ లెస్ పీపుల్ అన్నారు అని వాడు అనుకుంటాడు. కానీ సత్యం ఏంటి, ఇట్ డిపెండ్స్, దేని మీద ఆధారపడి ఉంటుంది, మీ యొక్క గ్రహించేటటువంటి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఋషులు మొట్టమొదట ఏం చెప్పారంటే వేదాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలి అంటే, మళ్ళీ వేదాలు అంటే పుస్తకాలలో రాసి ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు అనేటటువంటి భావాన్ని మీరు పూర్తిగా నలిపేసి చెత్తబుట్టలో పారేయండి. అది మీరు పారే లేకపోతే ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం, చాలా ముందుకు వెళ్ళిపోయాం అనేటటువంటి భావన కలుగుతుంది. నేను పొద్దున్నే నిద్ర లేచి విష్ణు సహస్రనామం జరుగుతాను, మధ్యాహ్నం లలిత సహస్రనామం జరుగుతాను, రాత్రి పడుకునే ముందు శివ సహస్రనామం జరుగుతాను, ఈ మధ్యకాలంలో బారికి వెళ్తాను, ఈ మధ్యకాలంలో రేస్ కోర్సుకి వెళ్తాను, ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏదో చేస్తాను, ఇది ఈనాడు ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే అర్థము తెలియనటువంటి కొన్ని సంస్కృత శ్లోకాలను మనం ఉచ్చారణ చేయగలిగితే అది క్రమము తప్పకుండా నిష్టగా, నిష్ట అంటే మన ఉద్దేశం ఏంటి అంటే అర్థం తెలిసినా తెలియకపోయినా దాన్ని నిత్యము మనం ఉచ్చారణ చేస్తూ ఉంటే మనం ఆధ్యాత్మిక వేత్తనం అనుకుంటున్నాం, కాదు ఆధ్యాత్మిక వేత్తనం. అది ఎల్కేజీలో చిన్నపిల్లల చేత మనం బలవంతంగా చేయించేటటువంటి ప్రక్రియ. వాళ్ళని చప్పట్లు కూడా కొడతాం మనం, అంచేత మా నాన్న చప్పట్లు కొట్టేశాడు, వాళ్ళ నాన్న ఐన్స్టీన్ లెవెల్ వ్యక్తి అనుకోండి, పాపను ఎల్కేజీకి పంపించాడు, ఆ పాప ఏ ఫర్ యాపిల్ అంది, ఓహో మా అమ్మాయికి ఎంత వచ్చేసింది అని వాడు చప్పట్లు కొట్టాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏమంటుంది, మా నాన్నే ఐన్స్టీనే చప్పట్లు కొట్టాడు నా జ్ఞానానికి, ఇంకా మీరెందుకు కొట్టరు అని అడిగితే, కొట్టేవాళ్ళు ఉన్నారు అది వేరే విషయం కదా. ఇది ఇంత తీక్షణంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆ భావన, ఆ కౌవెబ్స్ ఉన్నాయే ఆ పూజు పట్టినటువంటి ఆ సాధికుడిని పీక్కోకపోతే ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని నన్ను అందించడానికి ప్రయత్నం చేసినా కూడా అందదు అది. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో ఆగిపోతున్నాం మనం. ఏంటి, ఆవు పాలు తాగేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆసనాలు వేసేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, భగవద్గీత చదివితే ఆత్మజ్ఞానం వస్తుంది, బైబిల్ చదివితే ఆత్మజ్ఞానం వస్తుంది, పవర్ఫుల్ మంత్రం ఇది, అన్నిటికంటే పవర్ఫుల్ మంత్రం గాయత్రి కాదు, అన్నిటికంటే పవర్ఫుల్ మంత్రం ఏమీ కాదు, మనల్ని చేయటమే మంత్రం అన్నది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికి కూడా గాయత్రి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణం మన దృష్టి వాళ్ళని కొంచెం కింద దింపుతుంది. అలా దింపింది అంటే తప్పుదారిలో పడిపోయాం. ఇంచేత ఈ మొత్తము సృష్టి వెనకాతల ప్రేరణిస్తున్నటువంటి సూర్యుడు ఒక్కడే. వాడు మనకి ప్రేరణిస్తున్నాడు, నాస్తికుడికి ప్రేరణిస్తున్నాడు, ఈ పరమాణువుకి ప్రేరణిస్తున్నాడు, ఆ గడ్డికి ప్రేరణిస్తున్నాడు, మొత్తం సృష్టి మొత్తానికి ప్రేరణ ఇచ్చేటటువంటి ఆ ఒకే వ్యక్తి ఉన్నప్పుడు ఆ ప్రేరణ ఇచ్చేవాడి కంటే మనకి ఎక్కువ తెలుసును అనుకుంటున్నామే, అది మనం చేస్తున్నటువంటి తప్పు. అది కొంచెం కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది కనుక మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఋషులు ఏం చెప్పారు అంటే, మన ఆలోచన సరళి 12 రకాలైనటువంటి దైవీ చేతనత్వాలతో కలిసి ఉంటుంది, 13వ రకమైనటువంటి దైవీ చేతనత్వము ప్రపంచంలో లేదు. వాటినే ద్వాదశ రాశి చక్రము అన్నారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు తిరిగేటటువంటి ఆ సూర్యుడి యొక్క పరిభ్రమణం దేవత్వాన్ని రాబోయే అప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది గ్రహానికి. అంచేత ఖచ్చితంగా సూర్యుడు క్లాస్ క్లోజ్ అంటాడు, ఎండాకాలం సెలవులకి క్లోజ్ చేసేసి మళ్ళా కాలేజీ తెరిచినట్టే మనం సిలబస్ పూర్తి చేసుకున్నా పూర్తి చేసుకోకపోయినా మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రకృతి తన విద్యాలయాన్ని క్లోజ్ చేసేసి మళ్ళా కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తుంది. అంచేత సాధారణంగా ఏం చేస్తూ ఉంటారు లెక్చరర్స్ వాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా మొదట పాఠాలు చెప్పినా చెప్పకపోయినా సంవత్సరాంతంలో పరీక్షాకాలం దగ్గర పడినప్పుడు ఎక్స్ట్రా క్లాసులు పెడుతూ ఉంటారు. ఎప్పుడూ రాని స్టూడెంట్స్ అప్పుడు ఇంకా చాలా శ్రద్ధతో వస్తూ ఉంటారు. ఎప్పుడు పాఠాలు చెప్పనే టీచర్ కూడా అప్పుడు కొంచెం పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంచేత ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దేవీ శక్తులను 12 రాశి సముదాయాలుగా గుర్తిస్తూ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సూర్య నమస్కారాలకి ఆ 12 రాశి చక్రాలకి ఉన్నటువంటి సమన్వయాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు ఆ మాస్టర్ గురించి ఎవరి గురించి చెప్పారే, ఏది కావాల్సి వచ్చినా కూడా ఆ సూర్య నమస్కారాలు వేసేసుకోండి మీకు వస్తుంది అంటున్న కారణం ఏంటి, ఆ సూర్య నమస్కారాలు వేసుకుంటున్నప్పుడు 12 రాశి చక్రాలు సౌర జగత్ మండలము సూర్య కిరణ బ్రహ్మాండమే. సూర్యుని రథము సంవత్సరము ఈ రథము యొక్క చక్రము. వాస్తవానికి ఈ సంవత్సర రూప కాలమే ఈ అఖిల జగత్తును నడుపుతూ ఉంటుంది. సంవత్సర రూప కాలమే అంటే ఏంటి, సూర్యుడి యొక్క 12 స్వరూపాలు. ఈ సంవత్సర రూప చక్రానికి 3 నాభి కేంద్రాలు ఉన్నాయి. అంటే సంవత్సరానికి 3 సార్లు జగత్తు యొక్క స్థితి పరివర్తన చెందుతూ ఉంటుంది. అవే 3 ఋతువులు చలికాలము, వేసవికాలము, వర్షాకాలము. ఈ 3 కాలాలలో వచ్చేటటువంటివే 3 నవరాత్రులు. ఇప్పుడు రాబోయేటటువంటి గాయత్రి జయంతి నిన్న అక్కడ వేశారు, జూన్లో వస్తుంది. ఇప్పుడు దానికి ముందు 9 రోజులు గాయం తమాషా ఏంటి అంటే గాయత్రి జయంతి గంగా దశహరా, అంటే గంగ పుట్టినరోజు 2/1 సృష్టిలో. అంచేత ఎండాకాలంలో సూర్యుడి యొక్క నాభితో సంబంధం పెట్టుకోవటానికి ఆ 9 రోజులు చాలా ముఖ్యమైనటువంటి రోజులు. చలికాలంలో అక్టోబర్లో వస్తుంది ఏంటది దసరా, దాని తర్వాత రామనవరాత్రులు. సూర్యమండలం దేనిపైన ఆధారపడి లేదు, అది అనర్వం, అది అజరము జీర్ణము కాదు, దీనిపై సంపూర్ణ జగత్తు ఆధారపడి ఉన్నది. ఈ వ్యాఖ్యను అనుసరించి సూర్యమండలం యొక్క ఆకర్షణ చేత లోకములన్నీ బంధింపబడి ఉన్నాయి. సూర్యుడు తనపై తానే ఆధారపడి ఉన్నాడు, ఇతరుల ఆకర్షణ లేదు. నిస్సందేహంగా అన్ని కాలంపైనే ఆధారపడి ఉన్నాయి. కాలము దేని మీద ఆధారపడి లేదు, కాలానికి వృద్ధాప్యం లేదు. అదే గురువుగారి ఇప్పుడు కూడా మహాకాలుని యొక్క ఈ పరివర్తన కాలము ఎవరి మీద ఆధారపడలేదు, మీ ద్వారా చేయించబడుతుంది. మీరు చేయకపోతే కోతుల ద్వారా చేయిస్తాడు, కోతుల ద్వారా చేయించకపోతే రాళ్ల ద్వారా చేయిస్తాడు. చేయించటంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రేరణ శక్తి ఆయనది. ఈ సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి నియమాలన్నింటినీ కూడా అతని వశానుగతయే తిరుగుతున్నప్పుడు మనిషి ఏంటనుకుంటాడంటే తనకున్నటువంటి స్వల్పమైన బుద్ధితో నేను దాన్ని కంట్రోల్ చేస్తున్నాను, తను ఏం చేయటం లేదు. సైంటిస్టులకి ఒక చాలా పెద్ద అపోహ ఏముంది అంటే, మేము విజ్ఞానం ద్వారా ప్రకృతిని గెలిచాము అని. ఏమీ గెలవలేదు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? ప్రకృతి యొక్క నియమాలను అర్థము చేసుకుని ఆ నియమాలకు వశులై ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది అర్థం అవుతే ఇది కూడా అర్థమైపోతుంది మీకు. వైజ్ఞానికులు ఈనాడు ఏమని చెప్పుకుంటున్నారు? మేము ప్రకృతిని గెలిచేశాము అనే కదా చెప్తున్నారు వాళ్ళు. వాడు ప్రకృతిని గెలవలేదు. ఏం చేశారు వాళ్ళు? ప్రకృతిలో కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల యొక్క కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మళ్ళీ ఈ వైజ్ఞానికులు ఏర్పరచలేదు. ఎవరు ఏర్పరిచారు? ప్రకృతి ఏర్పరిచింది. ఈ వైజ్ఞానికులు ఏం చేస్తున్నారు? ఆ నియమాలు అర్థం చేసుకుని ఆ నియమాలకి లోనే పనిచేస్తున్నారు. ఉదాహరణకి కరెంట్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక వైర్ ఉపయోగిస్తేనే వస్తుంది. ఒక సిల్క్ దానం కట్టామనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి, కరెంట్ రాదు. వాడు ఎప్పుడు మనం ఉపయోగించాల్సి వచ్చినా కూడా ఒక తీగను ఉపయోగించాలి తప్ప, ఒక దారం అంటే కండక్టర్ను ఉపయోగించాలి తప్ప నాన్ కండక్టర్ను ఉపయోగించకూడదు. కానీ ఈ నాన్ కండక్టర్ యొక్క లక్షణాలు, కండక్టర్ యొక్క లక్షణాలు ఎవరి ద్వారా ఉత్పన్నం అవుతున్నాయి? ప్రకృతిలో ఉత్పన్నం అవుతున్నాయి. కానీ మనం ఏం చేసాం? అది ప్రకృతిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను మనం ఉపయోగించుకుంటున్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలను మనం ఉపయోగించుకుంటూ దానికే వశానుగతియే వర్తిస్తున్నాం కూడా. ఆ లక్ష ఇప్పుడు అక్కడ కాపర్ వైరు తెగిపోయి ఉంటే దాని బదులు ఒక ఇంటికి ముక్కో రాయి ముక్కో పెట్టేసాం అనుకోండి, కనిపించకుండా ఏమవుతుంది? కరెంట్ ప్రవహించడం ఆగిపోతుంది కదా, బ్రేక్ వచ్చేస్తుంది సర్క్యూట్లో. అంచేత ఈ ప్రాకృతిక నియమానికి లోనే వెళ్తున్నటువంటి వైజ్ఞానికుడు ప్రకృతిని గలిచిందట, ప్రకృతిలో బంధింపబడినట్ట. కాస్త చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ ఒకసారి రాంచీకి వెళ్ళేట. రాంచీ ఎందుకు ప్రసిద్ధి అంటే అక్కడ పిచ్చాసుపత్రి ఉంది. నాకు ఈ కథలో అర్థం కాదు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడని. కానీ కథలో కథే కదా, వెళ్ళాడు పిచ్చాసుపత్రికి. వెళ్తే ఇలాగ కటకటాలు ఉన్నాయట, కటకటాల్లో ఒక పిచ్చివాడు ఉంటే మామూలుగా అడుగుతూ ఉంటాం కదా, అలా చూస్తూ ఉంటే పిచ్చివాడు నెహ్రూని అడిగేట, ఏమయ్యా నువ్వెవరు అని. నేను జవహర్లాల్ నెహ్రూని, ఇండియా ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అలా అనుకు, నేను అలాగే అన్నాను, నన్ను ఈ పిచ్చాసుపత్రిలో పడి. అలాంటి పరిస్థితి ఉంటుంది మన ఆధ్యాత్మిక జాతిలో కూడా. మనం అందుకే హంసవాహిని అనేది చాలా పదునైనటువంటి ఆ వివేకంతో మనం అర్థం చేసుకోకపోతే మన సాధనలు కూడా ఇతర సాధనలలాగే ప్రశ్నపట్టిపోతున్నాయి. అద్భుతమైనటువంటి సాధన. అందుకే ఈసారి సాధనని కొంచెం లేట్ చేస్తున్నా నేను. సాధనలో ఉన్నటువంటి లోటుపాట్లు మీరు అర్థం చేసుకుని దానికి తగినటువంటి మానసిక స్థితిని మీరు తీసుకొస్తే తప్ప, మరి ఎండాకాలమే ఎందుకు? ఎండాకాలమే తపస్సుకి అనుకూలమైనటువంటి కాలము. మీరు తపస్సు చేయక్కర్లేదు, మీ చేత మీరే తప్పింపజేయబడతారు. శీతాకాలంలో అక్కడ ఏంటి అంటే మీరు తపస్సు చేసుకోవాలి. సుఖంగా ఉంటే సాధన రాదు ఎప్పుడు, కష్టపడితేనే కదా తపస్సు అంటాం. అంచేత ప్రకృతి, ఇప్పుడు ఇందాకనే అనుకుంటున్నాం కదా వైజ్ఞానికులు అంటే ఎవడు, ప్రకృతి యొక్క పరిస్థితులను తనకి అనుకూలంగా మార్చుకునేవాడు, ప్రకృతి యొక్క నియమాలను. అంచేత ప్రకృతే తపిస్తున్నప్పుడు మనం తపస్సు చేసామనుకోండి ఏమవుతుంది? తపస్సు యొక్క ఫలితాలు చాలా తొందరగా వస్తాయి మీకు. అది గుర్తుంచుకుని ఈ తపస్సుని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఈ ఇంకోటి, మొన్న ఏదో సినిమాలో చూస్తూ ఉంటే జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని చూడటానికి వెళ్తారు. హీరో ఉన్నటువంటి మాయలోడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ జైల్లో ఉంటాడు, అతన్ని చూడటానికి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్తారు. అంటే వాడు నవ్వుతూ అంటాడు, అదేంటి మీరు కటకటాలు వెనకాతలు ఉన్నది అని. వాడున్నది కటకటాల లోపల. అంచేత అది దృష్టికోణంలో మార్పు, విచారక్రాంతి. చూసే విధానంలో కనుక మనం మార్పు తెచ్చేసుకుంటే పూర్తిగా మారిపోతాము. వైజ్ఞానికులు సూర్యుని దేవుని భౌతిక వైజ్ఞానికులు సూర్యదేవుని భౌతిక రూపంతో సంపర్కం కలిగి ప్రకాశము, ఊర్జ, ఏదో కొద్దిగా కాలజ్ఞానము పొందుతున్నారు. సూర్యుని దైవిక శక్తి పక్షము చాలా అధికము. ఇక్కడ ఇది అర్థం చేసుకోండి, మనము చేసేటటువంటి ప్రయత్నాలలో వైజ్ఞానికులు చేసేటటువంటి ప్రయత్నాలలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇంతవరకు మనం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి భౌతిక శక్తులు, యాంత్రిక శక్తి, లేకపోతే కరెంటు, లేకపోతే స్టీము, లేకపోతే మ్యాగ్నెటిజము, లేకపోతే కాంతి, ఇవంతా కూడా భౌతిక పరమైనటువంటి శక్తిధారలే. ఈ శక్తిధారలను మించి ఇంకాస్త పరిస్థితికి కనుక మనం వెళ్ళగలిగితే అవి దైవీ శక్తులు అంటాం. ఏంటి వీటిన్నిటికంటే మించినటువంటి పైశక్తి? ఏంటా పైశక్తి అంటే, మీరు కాస్త నేను చెప్పిన ఈ ఉదాహరణని కొంచెం మనస్సుని బ్లాంక్గా ఉంచుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1650 ఆ ప్రాంతాలలో లియోనార్డో విన్సీ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞుడు వచ్చాడు. అద్భుతం ఎందుకంటాను అంటే, అతను పరిశోధించని క్షేత్రము లేదు. ఏ క్షేత్రంలో కూడా మీరు చూస్తే ఆ క్షేత్రంలో అతని యొక్క చేయ కనిపిస్తుంది మనకి. ఎలక్ట్రిసిటీలో, మ్యాగ్నెటిజంలో, ఏరోప్లేన్ బిల్డింగ్లో, నగర నిర్మాణంలో, లైట్లో, మీరు ఏదైనా పెట్టండి, లెక్కల్లో, బొమ్మల గీతల్లో, ప్రతి దాంట్లో కూడా అతను చాలా ఎక్కువ పరిశోధనలు చేశాడు. అతను గీసినటువంటి కొన్ని డ్రాయింగ్స్ ఈ మధ్యనే బయటపడ్డాయి, పాతకాలపు దాంట్లో. అందులో మోడర్న్ ఏరోప్లేన్ డిజైనింగ్కి కావాల్సినటువంటి బొమ్మలన్నీ, స్కెచ్లన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, అతను ఊహా జగత్తులో అటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తే ఈ రూపంలో మనిషి సామూహికంగా ఎగరగలడు అనేటటువంటి ఆలోచన 1660లోనే స్టార్ట్ అయింది. అప్పటితో ఆగిపోయిందా ఆలోచన? ఆగిపోలేదు. చాలామంది ప్రయత్నించారు, చాలామంది ప్రయత్నించారు. కానీ 1902 దగ్గరికి వచ్చేసరికి రైట్ బ్రదర్స్, తమాషా ఏంటంటే మీరు ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, ఈ భౌతిక జగత్తులో కూడా ఈ పరిశోధన చేసినటువంటి ఆ సైంటిస్టుల పేర్లకి, వాటి పరిశోధన ఫలితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రైట్ బ్రదర్స్ అతని పేరు. వాళ్ళు ఏం చేశారు, చివరికి ఎగరగలిగారు. ఎంతసేపు గాల్లో ఎగరగలిగారు అంటే 2 నిమిషాలు గాల్లో ఎగరగలిగారు. ఇప్పుడు 1660 నుంచి 1902 వరకు మనిషి గాలిలో ఎగరాలి అనేటటువంటి ఆలోచనలు ఎవరి ద్వారా ప్రేరేపితమవుతున్నాయో, ఏ కేంద్రము ద్వారా ప్రేరేపితమవుతున్నాయో దాన్ని దైవీ శక్తి అంటాం. అది కిందకి దిగినప్పుడు భౌతిక శక్తి అంటాం. అంచేత మనిషి గాలిలో ఎగరాలి అనే ప్రేరణ ఇచ్చినటువంటి దైవీ శక్తి, అది భౌతికంగా పరిణతి చెందటానికి సుమారు 300 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది 300 సంవత్సరాలు? అది కూడా అర్థం చేసుకోండి. ఇంచేతంటే అప్పుడు ఉన్నటువంటి మానవ సముదాయము ఈ విధమైనటువంటి ప్రయోగానికి అడ్డుతగులతో వచ్చింది. రైట్ అయిపోయాక దాన్ని ఉపయోగిస్తాం మనం కదా. ఇది అర్థం చేసుకోండి, దైవీ శక్తులు అంటే ఏమిటి, భౌతిక శక్తులు అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోండి. ఏ భౌతిక శక్తి మీకు ఇక్కడ కనిపించినా ఈ భౌతిక శక్తి వెనకాతల ఒక దైవీ ప్రేరణ ఉంటుంది. ఆ దైవీ ప్రేరణకి ఒక మానవ స్వరూపము కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ వెంకట్రావు గారు కట్టించారు అని మనకి భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఒక ఘటన. కానీ ఈ విధమైనటువంటి ఒక బిల్డింగ్ కనుక కడితే, ఈ బిల్డింగ్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో, ఏ విధంగా ఉపయోగించుకుంటారో అని మొదటే కాల నిర్ణయం జరిగిపోయి, అలాంటి ఉపయోగానికి పనికి వచ్చేటటువంటి బిల్డింగ్ కట్టడానికి కావలసినటువంటి ప్రేరణ ఒక వ్యక్తిలో ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆ దైవీ ప్రేరణను అర్థం చేసుకోలేక నేను కట్టాననుకుంటాడు. మనము ఏమీ కట్టలేము, ఏమీ చేయలేము. ఎక్కడి నుంచో ఒక దైవీ ప్రేరణ వస్తుంది, ఆ దైవీ ప్రేరణని కడతాం. కానీ ఏమవుతుంది, ఇందాక నేను చెప్పానే మనిషి గాలిలో ఎగరాలి అనేటటువంటి దైవీ ప్రేరణ భౌతిక జగత్తులో దిగటానికి 300 సంవత్సరాలు పెట్టింది. కారణం ఏంటి, ఇక్కడ 3 ఉన్నాయి, విశ్వమాత, దేవమాత, వేదమాత. ఈ ప్రాంగణంలోనే ఏంటది, వేదమాత అంటే స్కూలు, దేవమాత అంటే గుడి. ఈ రెండు కాకుండా విశ్వమాత రక్షించేటటువంటిది వైద్యాలయం. ఈ మూడు ఒక చోట ఉండాలి అనేటటువంటిదే ఋషుల యొక్క ప్రణాళిక. ఈ మూడు ఎక్కడెక్కడ ఉంటున్నాయో అటువంటి ఆర్గనైజేషన్స్ అద్భుతంగా పల్లవిస్తున్నాయి. మీరు చూడండి, పేరు ఏదైనా పెట్టుకునండి, లేబుల్తో ప్రకృతికి పెద్ద తేడా ఉండదు. మీరు ఏ లేబుల్తో చేస్తున్నారు, ఈ ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ ఫ్రిడ్జ్ రకరకాల కంపెనీలు తయారు చేస్తాయి, కానీ ఏ కంపెనీ తయారు చేసినా అది తయారు చేయబడటానికి కావాల్సినటువంటి విజ్ఞానం ఒకటే. విజ్ఞానం ఏం మారదు, లేబుల్స్ మారుతూ ఉంటాయి. అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ చెప్పేది. ఇందాక ఎంతసేపు నేను చెప్పింది, ఇప్పుడు ఈ సెంటెన్స్ చదవండి, అర్థమవుతుంది. వైజ్ఞానికులు సూర్యదేవుని భౌతిక రూపంతో సంపర్కం కలిగి ప్రకాశము, ఊర్జ, ఏదో కొద్దిగా కాలజ్ఞానము పొందుతున్నారు. సూర్యుని దైవీ శక్తి పక్షము కూడా చాలా అధికము, శక్తివంతము, రహస్యమైంది కూడా. ఆయనను గుర్తించి ఉపాసన వలన పవిత్రత, ప్రఖరత, వర్చస్సు, తేజస్సు వంటి సిద్ధులను పొందవచ్చు. బ్రహ్మాండం యొక్క రహస్యములను తెలియవచ్చు. లోకలోకాంతరముల యందల రహస్యములను ప్రత్యక్షము చేసుకొనవచ్చును. ఈ సృష్టిలో సూక్ష్మ దేవశక్తులు లెక్కలేనన్ని రూపాలలో సంవ్యాప్తమై ఉన్నాయి. వైజ్ఞానికులు దీనిని భౌతిక రూపంలో సాధించిన అనేక అనేక ఆవిష్కరణలు చేశారు. కానీ సృష్టి అంతటి సూక్ష్మ దైవీ శక్తులు భౌతిక శక్తుల కంటే లక్షల రెట్లు చమత్కారమైనవి. దేవశక్తుల విధానము విజ్ఞానమును వికసింపజేసుకుంటే మనుష్యుని శక్తి సామర్థ్యములు అనంత గుణములు వృద్ధి కాగలవు. ఇప్పుడు ఏ విధంగా అయితే వైజ్ఞానికులు భౌతికంగా కనిపిస్తున్నటువంటి పదార్థ జగత్తుని ఉపయోగించుకుంటున్నారో, ప్రపంచంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దైవశక్తుల్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా అనేక రెట్లు సిద్ధులు, లాభాలు పొందవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ దైవీ శక్తుల్ని మనం ఏ విధంగా పట్టుకోగలం? ఎంత సూక్ష్మమైనటువంటి వస్తువుని చూడాలి అంటే అంత సూక్ష్మమైనటువంటి పరికరం ఉండాలి మన దగ్గర. ఇప్పుడు దాన్ని ఏంటది, సూదితో తీసేదానికి ఏదో అంటారు, ఉదాహరణ ఏంటది, సూది ఉపయోగించే దబ్బనో ఏదో ఉపయోగించకండి అంటారు. అలాగా సూక్ష్మమైనటువంటి ప్రక్రియతో జోడింపబడి నేర్చుకునేటటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రక్రియని అర్థం చేసుకోవాలి. అంచేత ఏం చెప్పారు, ఇంద్రియాలను, బాహ్య ఉపకరణాలను ఉపయోగించుకోకుండా అంతఃకరణమును కనుక మీరు ఉపయోగించుకుంటే దైవీ శక్తులతో సంబంధం పెట్టుకుంటారు. ఏంటి అంతఃకరణములు అంటే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటిని కనుక మీరు ఉపయోగించుకుంటే దైవీ శక్తులతో సంబంధం పెట్టుకుంటారు. వీటిని కాకుండా బాహ్య కర్మకాండతో సంపర్కం పెట్టుకుంటే మీరు దైవీ శక్తిని పొందరు, భౌతికమైనటువంటి నటన మాత్రమే ఉంటుంది. అంచేత మనం చేస్తున్నటువంటి పూజ, మనం చేస్తున్న విధి విధానము ఏదైనా కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణాలతో లింక్ లేకుండా చేస్తే కేవలము ఒక యాంత్రికమైనటువంటి కర్మకాండగా మారిపోతే దాని ఫలితాలు రావు. అంచేత గడియారం చూసుకునే టైం అయిపోతుంది కనుక కర్మకాండను ముగించేద్దాము అనుకున్నాం అనుకోండి మనం, అంటే కుంపటి మీద బియ్యం పెట్టాం, టైం అయిపోతున్నాను, 5 నిమిషాల తర్వాత తినిపిస్తాం మనం, ఏమవుతుంది, అన్నం మాత్రం మీరు తినలేరు, కర్మకాండ మాత్రం పూర్తయింది. అంచేత భావ పరంపరతో జోడించుటయే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దైవీ శక్తులతో సంబంధం స్థాపించుకుంటారు. ఆ భావనా పక్షము మీరు ఎంత బాగా ప్రోధి చేసుకోగలుగుతారో అంతవరకు మీరు ఎల్కేజీలో ఉన్నట్టే తప్ప ఎంత గొప్ప సాధనలు చేసినా గురువుగారి దగ్గరికి ఒకడు వచ్చి నేను 24 లక్షల గాయత్రి మంత్ర జపం పూర్తి చేసేసాను వచ్చి అన్నాడు అంటే నన్ను నేను చేయమంటావయ్యా అన్నాడు. ఎందుకు 24 లక్షల గాయత్రి మంత్ర జపము నిరంతరము చేసినటువంటి వ్యక్తికి డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది. ఏంటి, ప్రతి మంత్రము భావనతో చేస్తూ ఉంటే, అందుకే మన మంత్రశాస్త్రం ఏం చెప్తుంది అంటే అక్షర లక్షలు, మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల మననము కనుక మీరు కరెక్ట్గా చేస్తే ఆ ఉపాస్య దేవతతో మీకు సంబంధం ఏర్పడుతుంది. ఆ ఉపాస్య దేవత ఎవరు, ఈ భౌతికమైనటువంటి ప్రతిమ, ఆ ప్రతిమ వెనకాల ఉన్నటువంటి భావాల ఇప్పుడు మనందరం ఇంతమంది ఉన్నాం, ఇంతమందికి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. కానీ ఆ పేర్ల వెనకాతలు మనం ఎవరి గురించి చర్చించుకుంటున్నాం? ఆ పేర్ల వెనకాతలు ఉన్నటువంటి భావనల గురించి మాట్లాడుకుంటున్నాం. పేర్ల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. కానీ ఆ పేర్లు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఆ వ్యక్తి యొక్క భావనా సముదాయాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా మనం యజ్ఞం యొక్క కర్మకాండ కానీ ఏ యొక్క కర్మకాండ అయినా చేస్తున్నప్పుడు దాని వెనకాతలు